శ్రీమాతృగురుభ్యం సభాయే నమః.
ఏమిటిట, అందరూ చక్కగా పల్లకీల్లో వస్తారు, రథాల మీద వస్తారు, ఏనుగులు ఎక్కువస్తారు, లేదా మంచి ఏసీ కారులో వస్తారు. నీవలా కాదు, పల్లకీలో రావాలి. ఆ పల్లకీని నరవాహనంతో రావాలి, అంటే నరుల చేత మోయించుకు రావాలి. ఆ నరులు కూడా మామూలు నరులు కారు, సప్త ఋషులు మొయ్యాలి. ఏడుగురు ఋషులు, సప్త ఋషులు ఉన్నారే, అగస్త్యుడు ఆనాడు సప్త ఋషులు వేరు, ఇప్పుడు వేరు. ఒక్కొక్క యుగంలో సప్త ఋషులు మారుతారని మీకు ఎన్నోసార్లు చెప్పా. అగస్త్యుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇటువంటి మహాత్ముల చేత మోయించుకుని నువ్వు వస్తే, ఆ రథం ఎక్కువస్తే, ఎవరూ లేనటువంటి గొప్ప, ఎవరూ ఎక్కి ఎరగనటువంటి వాహనం మీద వస్తే, అప్పుడు నేను నువ్వు కలిసి టింగు రంగాన్ని చిట్టా పట్టాలు వేసుకుని, ఏమంటావు అది, ఉప్పుల కుప్ప ఉయారి భామ సన్న బియ్యం చాయ పప్పు గుట్లో వెళ్ళ నీ మొగుడు చెప్ప, ఏదో ఉంటుంది పాట నాకు సరి గుర్తులేదు. అలా ఆడుకోవచ్చు ఇద్దరం కలిసి, చక్క చెట్టా పట్టాలు వేసుకొని హాయిగా నందనవనంలో తిరుగుదాం అందిట. పొంగిపోయాడు. అరుదైన భార్యని పొందాలంటే అరుదైన వాహనంలో వెళ్ళాలనుకున్నాడు పాపం. సప్త ఋషులకి వార్త పంపాడు, రెండో ఎప్పుడు కూతురు ఫ్రీగా భోజనాలు చేయడం కాదు, పదవులు పొందడం కాదు, మరి రండి నా ఆస్థాన విద్వాంసులు కదా, బొయ్యండోయ్ ఓహోయ్ నన్ను అన్నట్ట. హరిణి దుంపదగా ఇన్ని యుగాలు గడిచింది, సప్త ఋషుల్ని మోయింది పల్లకి, నేను అందులో ఎక్కుతానన్నవాడు ఒకడు దొరకలా అనుకుని, సరే ఏం చేస్తారు, వాడికి శక్తులు ఇచ్చారు, మరి తప్పదు ఆ శక్తి ఉన్నంత వరకు అనుభవించాలి. పల్లకీని పాపం ముందో నలుగురు వెనకో ముగ్గురు వేయడం మొదలెట్టారంటే అందులో ఎక్కట్టిన, పదండి పదండి చల్ చల్ అంటున్నట్ట, తోలుతున్నట్ట కొరడాతో, అలాగే దెబ్బలు తింటూ తోలుతుంటూ నడుస్తున్నారట. తొందర తొందరగా వెళ్ళి ఆవిడ చేపట్టాలనే కాముకుడైన వీడు, సర్ప సర్ప వేగేన సర్ప అంటూ ఎడంకాలతో కాలి దగ్గరున్న అగస్త్యుణ్ణి తన్నట్ట. దెబ్బతో మొత్తం వాడి శక్తులన్నీ నాశనం అయిపోయాయి. మహాత్ముడు తన్నడమా, సర్ప సర్ప అంటే నడు నడు అని, నడు నడు అని తన్నగానే సర్ప సర్ప అని ఎడంకాలతో తంతావురా పాపాత్ముడా, సర్పమైపోయి యుగయుగాలు అలమటించి నశించిపో, భూమి మీద కుప్ప కూలిపోడాం అన్నట్ట. అనగానే అంతటి వాడు భూమి మీదకి బడేళ్ళు పడిపోయాడు, ఒక్క దెబ్బకి అయిపోయింది. బడేళ్ళు పడిపోయాడంటే ఇది కదులుతుంది ఏంటిది, సర్ప సర్ప అని దీన్ని మనమే అనలేదు, లేనిపోను కూడా అమ్మ జగన్మాత. అలా పడిపోయి కొండచలవైపోయాడు. కృత యుగంలో శాపం అది, ఎప్పటిదాకా ఋషులు అనుగ్రహించి ద్వాపర యుగం వరకు అనుభవించు, ధర్మరాజు గారు ఇక్కడికి వచ్చేంత వరకు అనుభవించు, భీముడిని పట్టుకుంటావు ఒకప్పుడు నువ్వు, అప్పుడు ధర్మరాజు గారు వస్తాడు విడిపించడానికి. అప్పుడు ఆ భీముణ్ణి విడిపించుకోవడానికి వచ్చిన ధర్మరాజుని నువ్వు కొన్ని ప్రశ్నలు వేస్తే, ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినప్పుడు నీకు మళ్ళీ ఈ పాము శరీరం నుంచి విముక్తి కలిగి స్వర్గానికి ఎడతావు, అంతవరకు స్వర్గంలోనే పడుండు పో, భూలోకంలో పడుండు అనగా కొండచలవ రూపంలో అల్లాడిపోయాట. ఎప్పుడైతే నహుషుడు భ్రష్టుడయ్యాడో మళ్ళీ మాజీ ఇంద్రుడి గారి దగ్గరికి వెళ్ళి మంగళహారతి గను ఇంద్ర అంటూ మంగళహారతి పళ్ళెం పట్టారట, కొబ్బరికాయలు దిష్టి తీసి కొట్టారట, ఆనందంతో తీసుకొచ్చారట, చివరికి పాతవాణ్ణి భ్రష్టుని చేసి కొత్తవాణ్ణి గద్దెనెక్కించారట. ఆనాడు ఈ నహుషుడి భార్యగా ఉన్న ఈ తల్లి పుడినంతవరకు ఇదంతా ఎందుకు చెప్పాం, విరజ అనే పేరుతో ఉన్నావిడ, భర్త కూలిపోయాడుగా మరేం చేయాలి, ఆవిడికి శాపం లేదు. అందుకని వెంటనే అమ్మవారి పాదపద్మాలను ఆశ్రయించిందట. అమ్మని ఆశ్రయించిన వాడికి కష్టం ఉంటుందా, ఆవిడందిట, ఓ విరజ, నీ భర్త మళ్ళీ ఎప్పుడో ద్వాపర యుగంలో మోక్షం పొందేంత వరకు ఈలోపు నీకు ముందు మోక్షం ఇస్తున్నాం, బ్రహ్మలోకానికి పో, అక్కడ ఏకాష్టక అనే పేరుతో ప్రసిద్ధి పొందు. ఏ యా పత్ని నహుషస్యాసీత్ యయాతేర్జననీ తథా ఏకాష్టక అభవత్ పశ్చాత్ బ్రహ్మలోకం గతా సతీ. ఆ బ్రహ్మ లోకానికి వెళ్ళు, బ్రహ్మలోకంలో వయ్యాతి మాత నహుషుడి యొక్క పత్ని విరజ ఏకాష్టక అనే పేరుతో ప్రసిద్ధురాలై అక్కడ సుఖంగా ఉండు. తర్వాత నీ భర్త మళ్ళీ స్వర్గానికి వచ్చి స్వర్గంలో నన్ను ఉపాసన చేసి నా శక్తి వల్ల మళ్ళీ బ్రహ్మలోకానికి వస్తాడు, వచ్చాక మీ ఇద్దరు మళ్ళీ చట్టా పట్టాలు వేసుకుని చెట్టు పొట్టల వెనక అతను హాయిగా తిరుగుదురు కానీ అనగా ఆవిడ
ఆ జగన్మాత దివ్యానుగ్రహం పొంది బ్రహ్మలోకం చేరి అక్కడ ఇప్పటికి కూడా ఏకాష్టక అనే పేరుతో ఉన్నదట. ఈ ఏకాష్టక చరిత్రం ఉన్నటువంటి వాళ్ళు ఏ కారణం చేతైనా, సాధారణంగా భర్తకు దూరం అయిపోతే, కొన్ని కారణాల చేత దూరం అయిపోతే అటువంటి వారికి బ్రహ్మలోకార్హత ఉండదు అన్నారు. పుణ్యం వల్ల కేవలము స్వర్గార్హతే ఉంటుంది. ఈ కథ వింటే అటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఖచ్చితంగా బ్రహ్మలోకం వస్తుందట. మనకి బ్రహ్మలోకం ఇవ్వడం కోసమే అమ్మవారు మనకి ఈ కథ ఇచ్చింది. విష్ణుమూర్తి మత్స్య రూపంతో ఈ కథ వినిపించాడు. భగవంతుడు ఎంత కరుణాస్వరూపుడు, ఏవో కారణాల చేతలో భర్తకి దూరం అయ్యే భార్యలు, భార్యకి దూరం అయ్యే భర్తలు వీళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తరించడానికి ఈ కథ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ముఖ్యంగా భర్తకి దూరం అయినటువంటి విధవలు వింటే అటువంటి వారు ఈ కథాశ్రవణం వల్ల ఆ బ్రహ్మలోకానికి వెడతారట. ఇంకా పెళ్ళి కాకుండా చాలా కాలం అలమటించిపోయే స్త్రీలు ఉంటారు, వాళ్ళకి ఏ కారణం చేత లేట్ అయిపోతాయి. వాళ్ళు ఈ చరిత్రని ఎక్కడైనా శ్రీచక్రం ఉన్న చోట పారాయణ చేసుకుంటే అటువంటి వారికి శీఘ్రకాలంలో మంచి కళ్యాణాలు వస్తాయట. 9 రోజులు విడిచిపెట్టకుండా పారాయణ చేసుకుంటే. ఈ కథ అంతా కూడా చెప్పాక సౌనకాది మహర్షుల సూతుడు అన్నాడు. ఆ విధంగానే మత్స్యం స్వామివారు, విష్ణుమూర్తి గారు మనువుతో అన్నారు. ఇక బ్రహ్మదేవుని నగరంలో మానసములు అని పేరు కలిగిన కొన్ని లోకాలు ఉన్నాయి. అక్కడ ఆ బ్రహ్మదేవుడి యొక్క లోకంలో ఉన్న ఆ మానసం అనే లోకంలో మానస అనే పేరుతో ఒక పుత్రిక ఉన్నది బ్రహ్మగారికి. ఆ పుత్రిక నర్మద అనే పేరుతో భూలోకంలో చాలా కాలం ప్రవహించిస్తుంది, నదిగా ప్రవహిస్తుంది అన్నమాట ఆవిడే. ఈ నర్మద ఒక్కసారి స్నానం చేసినంత మాత్రం చేతే యముడి యొక్క లోకానికి వెళ్ళనివ్వకుండా ప్రజల్ని కాపాడుతుందట. శర్మద అన్నారు దానిని, అంటే సుఖమునిస్తుందట. పవిత్రమైనది నర్మదా నదిగా ప్రవహిస్తుంది. ఈ నర్మదా నదిలో స్నానం చేసి పితృదేవతలు అర్ఘ్యమిస్తే పితృదేవతలు కూడా తరిస్తారు, ధర్మమూర్తులు అవుతారట ఎవరైనా సరే. ఈ నర్మదా నదీ తీరంలో వామనమూర్తి కూడా ఒకప్పుడు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు 3 అడుగులు దానం అడిగిన చోటిదే. ఈ బ్రహ్మకి పైలోకంలో స్వధ అనేటటువంటి లోకం ఉంది. ఆ లోకంలో ఉండేవాళ్ళు స్వధ నుంచి జన్మించిన వాళ్ళు. వీళ్ళు కూడా యోగసిద్ధి వల్ల బ్రహ్మత్వం పొందారు. వీళ్ళంతా మానసలోకం వాళ్ళే. ఏ వ్యక్తులైనా సరే పితృదేవతల అనుగ్రహం పొందాలి, శ్రాద్ధ కర్మాదులు మాత్రం పెట్టి తీరాలి. దేవతల పూజ చెయ్యకపోతే వచ్చే పాపం తక్కువ, కానీ పితృదేవతల పూజ చేయకపోతే మాత్రం మహాభయంకరం అట. అందుకే ఇక్కడ ఏమని చెప్పారు 41వ శ్లోకంలో, అంటే 15వ అధ్యాయంలో చెప్పారు, దేవతానాం పితృణాంతు పూర్వం ఆప్యాయనం స్మృతం దేవకార్యాదపి పునః పితృకార్యం విశిష్యతే. దేవకార్యం పితృకార్యం చెయ్యాలి, కానీ దేవకార్యం కంటే పితృకార్యం విశిష్టం. దాన్ని బట్టి ఆలోచించండి, దేవతల పూజ చేయడం కంటే ముందు పితృదేవతల పూజ చేయాలి. శ్రాద్ధం పెట్టిన వాడికి వచ్చే పుణ్యం 1000 ఏళ్ళు తపస్సు చేసిన వాడికి కూడా రాదన్నారు. అందుకే శ్రాద్ధం, తద్దినం ఇవన్నీ తప్పకుండా, క్రమం తప్పకుండా చేసి తీరాలి. ఎంతో కొంత శక్తిని బట్టి చెయ్యాలి. ముందు పితృదేవతలు సంతోష పెట్టకపోతే, ఒరే పితృదేవతలను సంతోష పెట్టని వీడు మన పూజ ఏం చేస్తాడరా అని దేవతలు తమ పూజ జరిగే చోటికి రారట. అందుకని ఇది చెయ్యాలి. పితృదేవతలకు ఒక లక్షణం ఉన్నదట, అదేమిటంటే భక్తానురక్త సుఖదాహ పితరహ పూర్వదేవతాహ. పితృదేవతలు భక్తుల మీద అనురక్తితో ఉంటారు. ముందు పితృదేవతలే తొందరగా ప్రసన్నులవుతారు, కాబట్టి ముందు పితృదేవత అనుగ్రహం పొందాలి. అది పొందిన తర్వాతే అసలు దేవతల యొక్క అనుగ్రహం పొందాలి. పితృదేవతలు తద్దినం పెట్టిన వెంటనే దేవతల దగ్గరికి, సూర్యుడి దగ్గరికి వెళ్ళి, వీళ్ళు మా పిండ ప్రదానాలు చేశారు, సక్రమంగా మా కార్యాలు చేశారు, కాబట్టి వీళ్ళ పుణ్యం రెట్టింపు రెట్టింపు చేసి వీళ్ళు చచ్చాక యమలోకానికి రానివ్వకుండా స్వర్గానికి తీసుకెళ్ళండి అని చెప్పి రికమెండేషన్ చేస్తారట దేవతలకి. ఇప్పుడు ఇది విన్నాడు మహర్షులు. వాళ్ళు విని, ఓ సూత మహర్షి, మాకు చాలా గొప్ప విశేషాలు చెప్పావు. శ్రాద్ధంలో చేయవలసిన పనులు, శ్రాద్ధంలో ఎవరిని భోక్తలుగా పిలవాలి, ఈ విశేషాలు కూడా వివరించండి అనగా ఆయన ఇలా చెప్పాట. శ్రుత్వైతత్ సర్వమఖిలం మనుఃప్రచ్ఛకేశవం శ్రాద్ధకాలం చ వివిధం శ్రాద్ధభేదం తథైవచ. మీరడిగినట్టే మనువు కూడా మత్స్యావతారంతో ఉన్న విష్ణుమూర్తిని ఇలా ప్రశ్నించాడు. శ్రాద్ధంలో చేయవలసిన పనులు, శ్రాద్ధానికి ఎవరిని భక్తులుగా పిలవాలి, శ్రాద్ధంలో ఇలాంటి కాలం పాటించాలి, ఏ నియమాలు పాటించాలి, ఇవన్నీ నాకు చెప్పమని
విష్ణు మనువుకి చెప్తున్నాడు. శౌనకాది మహర్షులకి సూత మహర్షి నైమిషారణ్యంలో ఇవే విశేషాలు వివరిస్తున్నారు. అందులో భాగంగా యజ్ఞములు వాటి విశేషాల్లో పితృయజ్ఞం గురించి సూతుడు శౌనకాదులకి చెబుతున్నట్ట. అసలు సృష్టిలో యజ్ఞములు 5 రకాలు. అందుకే మనం ఏమంటాం, అమ్మవారిని కూడా పంచయజ్ఞ ప్రియ. 5 యజ్ఞములు అంటే అమ్మకి ఇష్టం. ఈ పంచయజ్ఞాలు ఏమేమిటి? దేవయజ్ఞం, పితృయజ్ఞం, నరయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, గార్హస్థ్యయజ్ఞం. వీటికి మళ్ళీ పేర్లు మార్పులు ఉంటాయి, పాఠాంతరాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు మళ్ళీ మారుతూ ఉంటాయి. వారి వారి సంప్రదాయాలను బట్టి యజ్ఞాల యొక్క పేర్లు మారతాయి. ఇందులో మనం దేవయజ్ఞము అంటే నిత్యం దేవతలకు అర్చన చేస్తున్నాం, అగ్నిహోత్రాలను వేలుస్తున్నాం. గార్హస్థ్య యజ్ఞాన్ని భూతయజ్ఞం అని కూడా అంటారు. భూతయజ్ఞం అంటే పురాణులకు ఆహ్లాదం ఆనందం కలిగించే కార్యక్రమం. అందుకే గుళ్ళల్లో ఏం చేస్తారు, నివేదన చేశాక అన్నం తీసుకెళ్ళి అన్ని వేపునే వేస్తారు. దాన్ని బలి అన్నము, బలి అంటే భోజనం అని అర్థం. బలి అనే శబ్దం ఇప్పుడు మారిపోయింది, చాలా భయంకరమైన అర్థంలో వాడుతున్నాం. బలి అంటే నరికి పారేయడం అని అర్థం వచ్చింది చివరికి. బలి అంటే అదే, బలి అంటే మనిషి శరీరం, ఏ జీవి అయిన శరీరం అయినా సరే నిలబడడానికి పనికొచ్చే ఆహారం, అదే బలి అన్నము అంటే. కాబట్టి ఏం చేస్తారు, ఇప్పుడు శివాలయం ఉంది, స్వామికి అర్చన చేశాక మన అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర అన్నం వండి, పవిత్ర అన్నం, ఆ అన్నాన్ని గుళ్ళు అన్ని మూలల్ని కాస్త 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 ముద్ద పెడతారు. ఈ ముద్దల్ని చీమలు, తొండలు, ఎలుకలు, కాకులు ఇవన్నీ తింటాయి. ఈ భూతములకు ఆహ్లాదం కలిగించే ఈ అన్నం భూతబలి. ఇది వేస్తుంటే ప్రాణులు ఆనందిస్తాయి. తక్కిన ప్రాణులు ఆనందిస్తేనే మానవుడు బతకడు. మానవుడు బతకాలంటే ఇంకొక 4 మీద ఆధారపడి ఉన్నాడు, ప్లస్ తన జాతి వాళ్ళ మీద. అందుకే పంచయజ్ఞాలు చేయాలి, సాటి మనిషికి ఆనందం కలగజేయాలి. ఇంటికి వచ్చి రాగానే గృహస్థాశ్రమంలో తన వీలుని బట్టి అతిథిని పూజించాలి. ఫస్ట్ అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత. తెలియనివాడు, మూర్ఖుడు కూడా, చదువుకోనివాడు కూడా ఇంటికి వచ్చిన అతిథిని పూజించాలి. అసలు అతిథి పనికి మాలినవాడైనా పూజించాలి, ఎందుకంటే అతిథిగా వచ్చాడు వాడు. వాడు ఒట్టి పనికి మాలినవాడే అనుకున్న వాడికి ఏం తెలియదు, అయినా అన్నం తినే టైంకి వచ్చాడు అనుకోండి, ఎంతో కొంతవాడికి పెట్టాలట. మామూలుగానే మనం ఇంటికి కాఫీ తాగేటవి గడన వస్తే గబుక్కరు కాఫీ ఇవ్వట్లా, పూర్వం నియమం అది. ఇవన్నీ పూర్వ నియమాలు. ఇప్పుడు కాలం మారిపోయి పెద్ద సమస్య వచ్చి పడిందంటే, ఎవడైనా ఇంటికి వచ్చినప్పుడు వాడిని తీరా పిలిచి లోపల కూర్చోబెడితే వీడు ఏం చుట్టపెట్టుకుపోతాడో అనే భయం ఎక్కువైపోయి పిలవడం లేదు. రాత్రిళ్ళు పగలు కూడా అసలు తలుపు తీయడానికే జింకేస్తున్నాం. చాలా చోట్ల ఇళ్లలో ఆడవాళ్ళు తాళం పెట్టేసుకుని ఇంట్లోంచి బయటికి రారు మధ్యాహ్నం పూట కూడా. మళ్ళీ తన భర్త మొహం చూశాక ఆ భర్త కూడా నిజమైన భర్త అవునో కాదో తెలుసుకుంటే కానీ, మళ్ళీ మేకప్ వేసుకుని ఎవడన్నా దొంగ పీనుకు వస్తున్నాడేమో అదో అనుమానం. అంటే ఈ మధ్యన మైసూరులో ఒక ఆవిడ మొగుడు రాగానే ఒక గ్లాసు నీళ్లు మొహం మీద పోస్తుందిట కిటికీలోంచి. ఆ నీళ్లు మొహం ఆయన గౌక్కు తుడుచుకున్నాక ఆ మేకప్ అది ఏమీ లేకుండా చెరక్కుండా ఉంటే ఆయన మాయనే. అదే వాడు ఏ రంగేనా వేసుకొచ్చిన వాడు అయ్యి ఉంటే ఈ నీళ్ళకి కాస్త మొహం తేడా వస్తుంది కనుక వీడు కాదు అని కనిపెట్టాక తలుపు తీస్తుందిట ఆవిడ. సరే ఇంకా మన వాళ్ళు అంత పాతివృత్యం జోలికి వెళ్ళడం లేదు, కానీ మొత్తం మీద ఇబ్బందిగా ఉంటుంది ఎవరన్నా కూర్చోబెడితే. ఈ ఇబ్బందుల వల్ల భూతయజ్ఞాలలో ఒకటైన అతిథి దేవోభవ అనేది వెళ్ళిపోయింది. అతిథిని పిలవడం మానేశాం సాటి నరుణ్ణి. సరే ఏదైనా వీలున్నంత వరకు ఈ యజ్ఞం అనేది సాగిస్తాం, అందుకని అప్పుడప్పుడు అన్నదానాలు వంక పెట్టి ఎవడో వాడికి భోజనం పెట్టాలి. ఎప్పుడో ఒకప్పుడు సాటి మానవుడికి అన్నం పెట్టని వాడు భ్రష్టుడైపోతాడని పూర్వం ఒక నియమం చేసేవారు. అతిథుల్ని పూజించడం చేత కాదు, ఎలాగో ఇవన్నీ తెలియనప్పుడు ఏం చేసేవారంటే మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి నెలకొకసారో వారానికోసారో స్వయం పాకం ఇచ్చి వచ్చేవారట. దాంతో దోషం పోతుంది. ఎందుకని, ఈ గురువు మళ్ళీ ఎవడో ఒకటికి అన్నదానం చేస్తాడు కనుక. ఉదాహరణ, మాబోటి వాళ్ళు ఇంటికి వచ్చారంటే ఎప్పుడు ఎవడో ఒకళ్ళు పండితుల బృందం వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. నిత్య అన్నదానం అది మనం వద్దన్నా సాగవలసిందే, సాగుతూనే ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే ఇక చెప్పేక్కర్లా. కాబట్టి ఈ వంకతో ఈ బియ్యం అటు ఇంకోటి ఎవడికి ఉపయోగపడతాయి. ఇది ఒక సాధన. సరే, ఇక ప్రాణులకి ఆలయాలలో అయితే బల్యన్నం అనే పేరుతో ఇస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? ఇంట్లో అన్నం తినేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వారి వారి సంప్రదాయాలను బట్టి అన్నం ఒక గుప్పెడు ముద్ద తీసి పక్కన పెడతారు. చూసారా, చాలామంది అన్నం ముందు మొదటి ముద్ద ఏం చేస్తారు? కలిపి పక్కన పెట్టేస్తారు. ఇది అయిపోయాక కాకులకి పెడతారు. అలా కుదరకపోతే ఆఖరణ విస్తట్లో కొంచెం అన్నపు మెతుకులు చేత్తో తీసుకెళ్ళి అలా విదిలించాలి. ఎంగిల్ చేత్తో కాకి విసడరాని వారు మన వాళ్ళు, అందుకే అలా విసరాలి. బయటకు వచ్చాక కాకి అయినా బుద్ధ పెట్టడం చేతకపోతే ఈ ఎంగిలి మెతుకులు కాకులు ఇంకోటో తింటాయి, వీడి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాయి. ఇది కూడా పితృయజ్ఞమే. కొంత పితృయజ్ఞంలో ఒక భాగం కాకుల రూపంలో వాటి రూపంలో పితృదేవతలు సంతోషిస్తారు. మొత్తం విస్తరంతా నాకేసి, చెయ్యంతా నాకేసి, ఒక్క మెతుకు కూడా బయటవాడికి ఇవ్వకుండా ఖాళీ విస్తర అక్కడ పెట్టేవాడు వచ్చే జన్మలో భోజనానికి నోచుకోడు. అలాగని విస్తట్లో ఇంత అన్నారు వదిలిపెట్టేయడం పాపం. మళ్ళీ ఆ వదలకుండా కొంచెం తీసి దాన్ని బయట కాకే పెట్టాలి, లేదా జంతువులకి పెట్టాలి. ఇంకా దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే ఏంటంటే ప్రతిదినము అన్నం వండేటప్పుడు అగ్నిహోత్రంలో వేల్చడం కానీ, లేదా దేవత నివేదన చేసి ఈ నివేదన చేసిన పై అన్నాన్ని సాధువులకో సన్యాసులకో పెట్టడం కానీ చెయ్యాలి. సాధువులకి సన్యాసులకి ఈ పయ్యజ్ఞం అన్నం తీసి పెట్టడమే మధుకరము అని కూడా పేరు తెచ్చుకుంది. మన ఇంటికి విద్యార్థులు వస్తే వాళ్ళకి ఏం చేసేవారు? పూర్వం యాయవారం చేసుకుని కానీ వారాలు చెప్పుకుని కానీ బతికేవారు. ఆ వారాల అబ్బాయికి ఏం చేస్తాం? అన్నం వండినప్పుడు ఆ పై అన్నం ఉంటుంది కదా, దాన్ని తీసేసి కూర వేసి ముందు అడుగు పెట్టాక ఇంట్లో వాళ్ళు తినాలి. అదొక పద్ధతి. అంచేత ఈ వండిన అన్నంలో ఎంతో కొంత ఒక పుణ్యాత్ముడికి, ఒక సాధువుకి, ఒక విప్రుడికి వెళ్ళాలి. అలా తినడానికి వీలు లేని పరిస్థితి ఉంటేనో దానికి మళ్ళీ ముందుకే చెప్పారు, స్వయం పాకం ఇవ్వాలి. వండుకుంటావా లేకపోతే ఇంటికి వెళ్ళి వండుకుంటావా అని. ఆ ఇచ్చే వ్యక్తి ఈ పితృ దేవయజ్ఞంలో మటుక్కి అతడు పూజ్యుడై అర్హుడై ఉండాలి. మిగతా అన్నం పెట్టేటప్పుడు ఇంటికి ముష్టాడు ఎవరికైనా పెట్టి, దేవయజ్ఞం పేరు చెప్పిచ్చేటప్పుడు మాత్రం అవతల వాడు సద్గుణ సంపన్నుడు కానీ లేకపోతే పూజ్యార్హత ఉన్నవాడు కానీ అయి ఉండాలి. వాళ్ళు చదువు పూజ్యం అన్నవాడికి ఇస్తే ఇది పూజ్యార్హత అవదు. ఇలా పంచయజ్ఞములు చెయ్యాలి. ఆ పంచయజ్ఞములలో ఉత్తమమైన యజ్ఞం ఏమిటి అంటే అదే పితృయజ్ఞం, అదే శ్రాద్ధం, అదే తద్దినం. ఆ యజ్ఞానికి అందరినీ ఎవరిని పెడితే వాడిని భోక్తలుగా పిలవడం, ఎవరిని పెడితే వాడిని చెయ్యమని పిలవడం తప్పట. శ్రాద్ధేషు భోజనీయాచవర్జ్యా ద్విజాతయగా కస్మిన్ వాసర భాగేవా పితృభ్య శ్రాద్ధమారభేత్. మనువు కేశవుణ్ణి అడిగాడు, అంటే మత్స్యావతారాన్ని అడిగాడు, స్వామి శ్రాద్ధం ఏ కాలములో జరపాలి? ఉదాహరణకు ఒక ఆయన పంచమి నాడు పోయాడు. ఆ పంచమి నాడు ఎన్నింటికి కాలం అంటే అన్నమాట టైం. తర్వాత శ్రాద్ధం విశేషాలు ఏమిటి? శ్రాద్ధమునందు ఎవరిని భోజనానికి పిలవాలి? అసలు ఎవరిని భోజనానికి పిలవకూడదు? పితృశ్రాద్ధం ఆచరింపదగిన కాలం, ప్రదేశం. ప్రదేశం కూడా ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చా చేయకూడదా? పితృదేవతలు ప్రీతి చెందాలి అంటే ఈ శ్రాద్ధ ఆచరణ విధానం తెలియజేయి. ఎందుకనంటే దేవయజ్ఞం చెయ్యకపోయిన వాడిని కూడా దేవుడు క్షమిస్తాడు, భూతయజ్ఞం చెయ్యని వాడిని క్షమిస్తాడు, తక్కిన అగ్నిహోత్రాదులు చెయ్యని వాడిని, బ్రహ్మయజ్ఞం చెయ్యని వాడిని కూడా క్షమిస్తాడు. కానీ పితృయజ్ఞం చెయ్యకపోతే మాత్రం పొరపాటున క్షమించడట, చాలా ఆగ్రహం కలిగేస్తుందట భగవంతునికి. అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ పితృయజ్ఞం చేసి తీరాలి. హరివాసుదేవ నమః పార్వతీపతే హర హర మహాదేవ.
అంచేత పితృయజ్ఞం ఆచరించాలి కాబట్టి ఆ పితృయజ్ఞ విశేషాలు తెలియచేయమన్నాడు. ఆయన చెప్పాడట మత్స్యనారాయణుడు మనువుతో, అన్నం కూరగాయలు పెరుగు పళ్ళు పాలు ఈ పదార్థాలతో కానీ నీటితో కానీ నిత్యశ్రాద్ధము అనేది మొట్టమొదట చేయాలి. నిత్యశ్రాద్ధం అంటే ఏమిటంటే, ఇది చాలా గుర్తుపెట్టుకోండి మీరు, ప్రతిదినము మనం శ్రాద్ధం పెట్టాలి, దానికి నిత్యశ్రాద్ధము అని పేరు. నిత్యశ్రాద్ధం అనగా నువ్వు అన్నం వడ్డించుకుంటావు కదా విస్తట్లో, ఆ వడ్డించుకున్నప్పుడు ఒక గుప్పెడు ముద్ద కూరగాయలతోటి నేతితోటి పెరుగుతోటి కలిపి ఈ ముద్దని విస్తరి యొక్క అగ్రభాగమునందు ఇలా విస్తరి వేసుకుంటే ఆ చివరి భాగం ఉంటుంది కదా మనకి ఎదురుగుండా ఉన్న భాగం, ఆ అగ్రభాగం మీద పెట్టేయాలి. ఆ తర్వాత ఆపోసిన పట్టి భోజనం చేసేసిన తర్వాత ఈ చిట్ట చివరి ఈ ముద్దని చెయ్యి కడుక్కున్నాక, చెయ్యి కడుక్కోవాలి, కడుక్కుని అప్పుడు ఈ ముద్ద తీసుకెళ్ళి కాకులు అవి వచ్చేటటువంటి చోట దాన్ని పెట్టాలి. భక్తితో నమస్కారం చేసుకుని అటు చూడకుండా వెనక్కి వచ్చేయాలి. పెట్టేసాక అటు చూడకుండా వెనక్కి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి. ఇది నిత్య శ్రాద్ధము అంటారు. అన్నం దొరకదనుకోండి, ఈ నిత్య శ్రాద్ధానికి రైల్లో ఉన్నాం, అన్నం ఎక్కడ దొరికింది? హిమాలయాలకు వెళ్ళాం, అక్కడ అన్నం పెడతాడా? ఒక కాఫీయో టీయో అరటిపండో బిస్కట్టో పెడేస్తాడు. అప్పుడు ఏం చెయ్యాలి? అన్నము లభ్యం కాకపోతే అంటే అక్కడ కూడా చెప్పారు, అన్నము లభ్యము కాని చోట పళ్ళు పాలు మున్నగు వాటితో చేసేయచ్చు, ఏం పర్వాలేదు, వీటికి ఏం దోషం లేదు అని చెప్పేశాడు. ఫలాలు వీటిని చేయటమే, దుంపలు ఆఖరికి మనకి ఈ కాలంలో దొరికే బిస్కెట్లు ఉంటాయిగా అవి కూడా ఇచ్చేయచ్చు, ఏం పర్వాలేదు. రైల్లో మంచి బిస్కెట్ ప్యాకెట్ తోటి తినడానికి పట్టుకెడుతున్నాం, ఈ పూటకి బిస్కెట్లతోటే బతుకుతాం కాబట్టి ఓ బిస్కెట్ తీసుకుని పితృయజ్ఞం పేరుగా ఎదురుగుండా పెట్టేసుకోవటం, ఆ రైలు సీటు మీద బెర్త్ మీద మిగతా బిస్కెట్లని తెగ తినేసి ఒక కాఫీ తాగేసి చేయి కడిగేసుకుని ఈ బిస్కెట్ మాత్రం రైల్లోంచి ఓ కాకమ్ము అని విసిరేయటం, రైల్లోంచి ఆ బయటికి అదే కాగ్గారు తింటారో ఎవరు తింటారో ఎవరు మొత్తం మీద వేయాల్సింది. ఇంకా ఇవి శ్రాద్ధాలు ఇంకా ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే, నిత్యం నైమిత్తికం కామ్యం త్రివిధం శ్రాద్ధముచ్యతే నిత్యం తావత్ ప్రవక్ష్యామి అర్ఘ్య వాహనవర్జితం. స్వామివారు చెప్పారు యజ్ఞములు అంటే ఈ పితృయజ్ఞాలు శ్రాద్ధం నిత్యము నైమిత్తికము కామ్యము అని మూడు రకాలుగా ఉంటాయట, నిత్యం నైమిత్తికం కామ్యం. అందులో మొదటిది నిత్యం రోజు చేస్తారని ఇప్పుడే చెప్పాను మీకు, ఏది దొరికితే దాన్ని ముద్ద పెడతామని చెప్పాము అది నిత్యం, ఇంకా దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నిత్యం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలని కానీ ఆవాహనం చెయ్యాలని కానీ దేవతార్చన ఉండాలని కానీ వీటికేం బెంగలేదు, వీటికి మళ్ళీ తంతు అక్కర్లా మంత్రం అక్కర్లా. నిత్య శ్రాద్ధానికి అంటే ఇప్పుడు ఈ ముద్ద అన్నం పెట్టడానికి మాత్రం మంత్రతంత్రాలతో కాలంతో కూడా పొద్దున్న 9 పెట్టేయచ్చు, 8 నువ్వు ఎప్పుడు తింటే అప్పుడే పెడతావు కాబట్టి నిత్య శ్రాద్ధమునకు. ఆ నిత్య శ్రాద్ధం అంటే ఏమిటనేది మళ్ళీ మర్చిపోకూడదు, అందుకే ఈసారి లొక్కి చెబుతున్నాడు స్వామి. మనం తినే అన్నంలో ఒక ముద్దను అక్కడ పెట్టడమే అని చెప్పాం కదా, అది పండో ఫలమో దుంపో ఏదైనా పర్వాలేదు అన్నం దొరకకపోతే, ఆ ముద్ద పెట్టడానికి మాత్రం దేశ కాల నియమాదులు అవసరంలా. ఇంకా నిమిత్తము అని రెండోది ఉంది, ఇది కాలంతో సంబంధమైన యజ్ఞం. ఈ శ్రాద్ధమునకు కాలము నియమం ఉన్నది, ఒక్కొక్క పవిత్ర కాలంలో చేస్తే దీనికి ఎక్కువ ఫలితం. ఇందులో కూడా పార్వణ శ్రాద్ధము సాధారణ శ్రాద్ధము అభ్యుదయ శ్రాద్ధము అని మూడు రకాలు. పార్వణము అంటే పర్వదినములందు చేసేటటువంటి శ్రాద్ధము, పర్వదినాలు ఉంటాయిగా పుణ్యదినాలు అప్పుడు చేస్తాం, అమావాస్య పర్వదినమే, పూర్ణిమ పర్వదినమే, ఇలాంటి పర్వదినాలు సంక్రాంతి వచ్చింది అది పర్వదినం, ఈ పర్వదినములలో పెట్టే శ్రాద్ధమును పార్వణ శ్రాద్ధం అంటారు. మీరు ఈ ఘట్టమే ఎక్కువ శ్రద్ధగా వినాలి, ఇంచేతంటే ఇవాళ మన కష్టాలకి
ముఖ్యంగా సంతానాదులు లేని వాళ్ళందరికీ ఈ పితృదేవతల అనుగ్రహం లేదు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వాళ్ళు మరింత జాగ్రత్తగా వినాలి, చెవులు రిక్కించి వినాలి. ఐశ్వర్యంలో వ్యాపారాదులలో దివాళా ఎత్తుతున్నాము అంటే కూడా వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం లేదు. పిల్లలు పాడైపోయి చదువుకోకుండా వ్యసన పొరులు అవుతున్నారంటే కూడా పితృదేవతల అనుగ్రహం లేదు. వాళ్ళందరూ కూడా ఇవి శ్రద్ధాసక్తులతో వినాలి. ఈ పార్వణ శ్రాద్ధము అంటే ఏమిటి అంటే పర్వదినములలో చేసేటటువంటి శ్రాద్ధము. శుక్లపక్షం కృష్ణపక్షాలలో చతుర్దశి అష్టమి పూర్ణిమ అమావాస్య చతుర్థి అష్టమి చతుర్థి అంటే చవితి అంటాం దాన్నే మనం. ఆ తర్వాత అష్టమి పూర్ణిమ అమావాస్య ఈ నాలుగు రోజులలో చేసే శ్రాద్ధాన్ని పార్వణ శ్రాద్ధం అంటాం. ఇంకా ఇంకా మళ్ళీ ఇందాక చెప్పినట్టే సంక్రాంతులు శివరాత్రులు ఇలాంటప్పుడు చేసేది కూడా పార్వణ శ్రాద్ధమే. ఇక రెండవది సాధారణ శ్రాద్ధం. ఈ సాధారణ శ్రాద్ధం అంటే మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, అది ఏ తీర్థమైనా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేస్తాం, అది సాధారణ శ్రాద్ధం. పితృదేవతలకి తర్పణ ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారట. అందుకే ఆఖరిని ఏమని చెప్పి నేను మీతోటి వింధ్యవాసినికి అప్పుడు వెళ్ళినప్పుడు ఆడ మగ వాడు వీడని తేడా లేకుండా సంకల్పం చెప్పినప్పుడు నీళ్లు తర్పణం ఇప్పించినప్పుడు ఏం చెప్పాను, పితృదేవతాన్ తర్పయామి అని. ఆ తర్పయామి అనడంతో ఈ నీళ్లతోటే సంతోషిస్తారట వాళ్ళు. ఈ నీరు వారి పాలిటి ఆహారమై వారిని ఆనందపెట్టి తద్వారా మళ్ళీ మిమ్మల్ని ఆనంద పెడుతుంది. సముద్రం నీరు ఆవిరై ఆకాశంలోకి మేఘంగా విడితే దానివల్ల లాభమా నష్టమా? వెంటనే అది మేఘమై భూలోకంలో చల్లగాలి తగిలినప్పుడు వర్షం కురిసి మళ్ళీ మనకే ఇస్తుంది. సముద్రం నీరు ఎండింది అంటే ఆ ఎండిన నీరు భూమికి వస్తుంది ఆవిరి. అలాగే పితృదేవతలకి మనం ఇచ్చే తర్పణ తిరిగి మళ్ళీ మనకి వర్ష రూపంలో అనుగ్రహింపబడుతుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక ఇక్కడ శ్రాద్ధంలో చెయ్యవలసినవి మూడున్నాయి. హోమం చేస్తాం, బ్రాహ్మణ భోజనం, పిండదానం. మీరు ఎప్పుడైనా ఇంట్లో తద్దినం పెట్టేటప్పుడు చూడండి, అగ్నిహోత్రం వేలుస్తారు. అది అగ్నిహోత్రం అయ్యాక అందులో ఓ పిండం కూడా కాలుస్తారు, మీకు తెలుసు కదా. తర్వాత భోక్తల్ని, ఒక ఇద్దరు భోక్తల్ని పెడతారు. ఇటు పితృదేవతా స్థానం ఒకణ్ణిని, మరొకణ్ణి, ఇద్దరినీ పెడతారు. పెట్టి ఇద్దరికీ కూడా ఆపోసన పెట్టించి పూజించి భోజనం పెడతారు ఇద్దరు. అందులో ఒకడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చోవాలి, ఒకడు ఉత్తరం దిక్కుకి తిరిగి కూర్చోవాలి. అంచేత ఇద్దరికి భోజనం పెట్టడం బ్రాహ్మణ భోజనం. అంచేత మొదటిది హోమం, రెండవది బ్రాహ్మణ భోజనం, మూడవది కార్యక్రమం పిండదానం. మూడు పిండాలు చేయిస్తారు. అందులో ఉదాహరణకి తండ్రికి శ్రాద్ధం పెట్టాలంటే ఈ తండ్రి, తండ్రి యొక్క తండ్రి తాత, ఆ తాత యొక్క తండ్రి ముత్తాత, ఈ ముగ్గురికి మూడు పిండాలు పెట్టిస్తారు. ఇది ఆపస్తంభ ధర్మసూత్ర వ్యాఖ్యానం, హరదత్తుల వారు చెప్పారు అని. ఆపస్తంభ సూత్ర వ్యాఖ్యానం భగవంతుడు చెబుతూ కూడా మళ్ళీ వేదాలే ఉపాయం మరి కదా, సూత్రాలను ఆధారంగా చేసుకుని చెప్పాడు ఆయన. అందుకని ఇది ఆపస్తంభ సూత్రంలో చెప్పబడి ఉంది నాయన. పార్వణే నియోజ్యాస్తుత్రాన్ శృణుష్వ నరాధిప పంచాగ్ని స్నాతకశ్చైవ త్రిసువర్ణ షడంగవితు శ్రోత్రియ శ్రోత్రియసుతో విధివాక్య విశారదగా సర్వజ్ఞో వేదవిత్సత్రీ జ్ఞాతవంశకులాన్వితః పురాణవేత్త ధర్మజ్ఞ స్వాధ్యాయ జపతత్వర శివభక్త పితృవర సూర్యభక్తో అథ వైష్ణవ బ్రహ్మణ్యో యోగవిచ్ఛాంతో యుంజితాత్మా సుశీలవాన్ భోజయేచ్ఛాపి దౌహిత్రం యత్న తస్య సురం గురుం. ఆప ధర్మ ప్రశ్న పటల కండిక
సూత్రం, తర్పణం ఇవన్నీ పిండదానమే.
ఇందులో నీరు, ధర్మము, ప్రశ్న, పటలం, కండికలు, సూత్రం,
ఆఖరి తర్పణం, నీళ్లు, భోజన పిండం మీద కూడా నీళ్లు పోయిస్తారు, నువ్వులు నీళ్లు, ఇవన్నీ పిండదానం.
ఈ ఆవాహనం చేయటం అనేది ఉందిగా, ఎప్పుడైనా సరే మీరు పూజ చేసేటప్పుడు 16 పూజలు ఉన్నాయి, 16 ఉపచారాలు అంటారు. ఎన్ని? అందులో మొట్టమొదటిది ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, విన్నారా ఎప్పుడన్నా? ధ్యానం అంటాం దాన్ని. రెండవది ఏంటి? ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఆవాహనం అంటే ఒక ముద్ర, ఇలా రెండు చేతులు అరచేతులలా పెట్టి భగవంతుడికేసి పితృదేవతలకేసి ఆ పిండంకేసి పెట్టి ఇలా చూపిస్తే ఇది ఆవాహన ముద్ర. ఊరికే మన వాళ్ళు ధ్యాయామి అయిపోయింది, ఆవాహయామి అయిపోయింది. ఆవాహనం అంటే అలా చూపించాలి ఆ ముద్ర. ఆ తర్వాత సింహాసనం. సింహాసనం కోసం నిజంగా సింహాసనం తీసుకొచ్చి ఇస్తే పర్వాలేదు అనుకోండి, కానీ మనం ఏం చేస్తున్నాం, సింహాసనం పేరు చెప్పి ఒక పువ్వు 4 అక్షతలో వేస్తున్నాం. రోజు ఎక్కడ సింహాసనం చేయించగలం? మన దగ్గర ఆ కెపాసిటీ భగవంతుడు ఇచ్చినప్పుడు ఎలాగో చేయిద్దాం. చేయించినా మనకి చేయించుకుంటే కానీ ఆయనకి చేయించడానికి మళ్ళీ బెంగ, ఆయన ఎక్కడ పట్టుకుపోతాడు అని. బంగారంతో నేను అమ్మవారి కిరీటం చేయించాలని సంకల్పిస్తే కొంతమంది అన్నారు, కిరీటం చేయించి పక్కనెట్టేస్తే మీకేం ఉపయోగం అండి, దాని బదులుగా మీకు పనికొచ్చేదైనా చేయించుకున్నారా? నాకు పనికొచ్చే చేయించుకోవడం కోసం నేనెందుకు? అమ్మవారికి సువర్ణ కిరీటం అనేది ఎందుకనంటే రాబోయే కాలం ఒక భయంకరమైన బీభత్సకాండం ఉంది అని మీకు భవిష్య పురాణాల్లో చెప్పి 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 విసిగిపోయా. అవి చెప్పినవన్నీ జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మళ్ళీ అంబికా కృష్ణ గారు ఫోన్ చేశారు. ఆ క్యాసెట్ ఎంత శ్రద్ధ ధారణ, అమోఘమైన ధారణ శక్తి. ఒకసారి ఆయన బుర్రలో పెడితే మర్చిపోరు. చెప్పినవాడు మర్చిపోతారు, విన్నవాడు మిగతా వాడు మర్చిపోవచ్చు, కానీ ఇక్కడికి రాకుండా విని మర్చిపోకుండా మళ్ళీ మనకి పరీక్ష. అయ్యి బాబు ఏ క్యాసెట్లో చెప్పారండి, మనమే తడుకోవాలి. చెప్పినవాడు కూడా ఫలానా క్యాసెట్లో అలా చెప్పారు, ఇవాళ అలా జరిగింది, లేదా ఈ కథ నాకు ఆనందం కలిగించింది, ఇది మళ్ళీ నాకు సందేహం కలిగింది అని ఎక్కడికి వెళ్ళినా దాని మీద దృష్టి ఆయనకి. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత వ్యాపారంలో ఇన్ని మనుషులు గందరగోళంలో ఈ క్యాసెట్ ఎప్పుడు వింటాడు ఈయన, ఎప్పుడు ఇవి గుర్తుపెట్టుకుని మళ్ళీ గుర్తుపెట్టుకున్న దాన్ని ఒకసారి ఫోన్ చేసి అడగడం ఎంత ఆశ్చర్యం ఇది. ఇంత పురాణం మనం ఎదురుగుండా కూర్చొని అలా వెర్రిమొహాలు వేసుకుని వినే సాకరణ అయిపోయి ఎలా ఎంత బాగుందండి, ఏం బాగుందని అడిగితే అదే ఆలోచిస్తున్నామండి అంటాం మనం. మరి వీళ్ళని కారణ జన్మలనాలో మరి ఏమనాలో ఒక్కోసారి తెలియదు అనమాట నాకు. నిన్నే అన్నారనమాట ఈ భవిష్య పురాణం క్యాసెట్లు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చన్నీ వింటున్నారట. అందులో ఉన్న విశేషాలు మళ్ళీ అమెరికాలో వాటిలో భూకంపాలను రాశారు కదా, అవి కూడా మనం అందులో చెప్పడం జరిగింది. భగవంతుడు అనుగ్రహిస్తే మీకు మరొక రూపంలో ఆ విశేషాలు మళ్ళీ వివరించే భాగ్యం కలగబోతుంది. ఆ తర్వాత విషయం ఎందుకు చెబుతున్నానంటే, సామాన్యమైన విషయం కాదు ఇదంతా కూడా. అత్యాశ్చర్యకరమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. సరే ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను, ఈ కార్యక్రమం చేసేటప్పుడు అదనమాట, నేను అందుకోసమే సువర్ణ కిరీటం చేయించాలని సంకల్పించ మన ప్రణవపీఠంలో ఉండేటటువంటి లలితాపురా పట్టారికకి. సరే ఎలాగో మాట సందర్భం వచ్చింది కాబట్టి ఎవరైనా సరే అందులో మీ వంతు సాయం చేయాలనుకున్న వాళ్ళు 1016 కనుక ఇస్తే, అలాగే శిలాఫలకం చూసారా ఈ పక్కన, అటువంటి దాని మీద వాళ్ళ పేరు శాశ్వతంగా ఉంటుంది బంగారు కిరీటానికి ఇచ్చే వాళ్ళకి. ఆ లోపు ఇచ్చేటటువంటి వాళ్ళు అమ్మవారికి సేవ చేసుకుంటారు. అంచేత శాశ్వతమైన కీర్తితో అలా నిలబడడం కోసం అనుకున్న వాళ్ళు ఆ మాత్రం తక్కువ కాకుండా ఇవ్వండి. 1 కేజీ బంగారం మీరు ఇచ్చేస్తారంటే అభ్యంతరం లేదు, వాళ్ళ పేరే వేసి కూటేస్తాం, అక్కడ అభ్యంతరం ఏం లేదు. సరే ఆ కిరీటం ధారణతో యావత్ ప్రపంచానికి ఒక మేలు జరుగుతుంది, అందులో ఉన్న వాళ్ళకి మరింత ఉపయోగం జరుగుతుంది. నవరత్న ఖచ్చిత సింహాసనం అన్న చోట ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నామకే వస్తే కాస్తంత అక్షతలు మాత్రం వేస్తున్నాం. ఆ తర్వాత పాదయోహ పాద్యం అంటే కాళ్ళ దగ్గర నీళ్లు చల్లాలి, హస్తయో హర్క్యం చేతులలో నీళ్లు పోయాలి తాగడానికి, ముఖ్య ఆచమనం నోట్లో పోయాలి నీళ్లు చెంచేతోటి. స్వామివారు తాగుతారా అండి అని అనుమానం అక్కర్లా, ఆయనకి సమర్పించేది ఆయనకే విడుతుంది, అదొక అద్భుతం, చాలా విశేషం. అక్కడి నుంచి ఇక్కడికి భగవంతుడికి అందుతుందంటే ఎందుకు అందదు, ఎక్కడో శాటిలైట్ నక్షత్రం ద్వారా విడిచి ఉపగ్రహాల ద్వారా విడిచిపెట్టే టీవీ ఛానల్లోకి మనకు వచ్చి పట్టల్లా ఆ వేవ్స్. భగవంతుడి యొక్క శక్తి కూడా అటువంటిది కాబట్టి వెళతాయి. స్నానాధికాలు, వస్త్రాలు ఇవన్నీ ఇవ్వాలి. ఇక ఆపై ధూపం ఆఖరాపయామే ఊరికి అనేయడం కాదు, నిజంగా అంబికా దర్బారు పెట్టుకొని అక్కడ వెలిగించి ఆ ధూపం చూపించవలసింది. ఒత్తులు
బొక్క ఒత్తి వెలిగిస్తే అది మహాపాపం గుర్తుపెట్టుకోండి. ఇంకా కతి లేకపోతే వదిలేయండి, అక్కడ దొరకకపోతే ఏం చేయలేము, అది ఆపద్ధర్మం అంటారు. కట్ట ఉంది అక్కడ మీ దగ్గర, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒకటి రెండు ఒత్తులు దోషము. దొరకనప్పుడు ఒక్క ఒత్తున్నా పర్వాలేదు, కానీ మనం ప్లాన్ ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. మూడు ఒత్తులకి తక్కువ వెలిగించరాదు, గుర్తుపెట్టుకోండి. అగరొత్తులు వెలిగించేటప్పుడు ఎన్ని, మినిమం మూడు కాదు. మా దగ్గర ఉంది అనుకుంటే అప్పుడు కట్టా కట్టా వెలిగించవచ్చు, ఎక్కువ వెలిగిస్తే దోషం లేదు. కాబట్టి ధూపం అంటే ధూపం చూపించవలసిందే. ఆ దర్బార్ బత్తిలో అన్ని విశేషాలు ఉన్నాయి. ఒకప్పుడు నేను కళ్ళారా చూసిన విశేషాలు చెబుతున్నాను, నేను చూడకుండా ఏదో సొల్లు కబుర్లు చెప్పేటటువంటి వాడిని కాను. నాకు ఒక కట్ట నచ్చాలి అంటే అది మనస్సును హత్తుకోవాలి, చూడాలి, అది సంప్రదాయం నచ్చాలి. ఫారిన్ నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన బెరళ్ళు తెప్పిస్తూ ఉంటారు హిమాలయాల్లో వాటిల్లో. ఆ బెరడుని ఆ అగరవత్తుల చెట్ల యొక్క పట్టాలన్నమాట. ఇంత ఉంటుంది, ఓసారి అడిగాను నేను, ఇంతే ఇంత ఉంది. దాని ఖరీదు దాదాపు ₹100,000 ఎంతో ఉంటాయట, చాలా కాస్ట్లీ. నేను కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఇప్పుడు అది ఎంత ఖరీదు అనేది, కానీ మొత్తం మీద అంతంత కాస్ట్లీ. ఆ ఇంత పెసరు వీటిలో పడాలి, పడితేనే దర్బార్ బత్తి. కేవలం కెమికల్స్తో తయారు చేసేవి కావు. సరే, అంచేత ధూపం, ఆపై దీపం. దీపమునకు కూడా నియమం చెప్పారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. దీపమనగా ఆజ్యం పొయ్యాలి, స ఆజ్యం, సాధ్యం అంటే నేతితో కూడినది. నెయ్యి లేకపోతే అప్పుడు నూనె వేసుకో, కొబ్బరి నూనె రబ్బరు నూనె ఏదో ఒకటి వేసుకో మొత్తం. అందులో ఎన్ని ఒత్తులు, త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు వేయాలి. ఆ తర్వాత వహినినా యోజితం, అగ్గిని వెలిగించాలి. అగ్గిపెట్టుతో వెలిగించాలా, గిగ్గిపెట్టుతో వెలిగించాలా అనే భయం అక్కర్లు. అగ్గిపెట్టుతో నిక్షేపంలో వెలిగించవచ్చు. మళ్ళీ రెండో మాట ఎవరిని అడగకుండా సమాధానం చెప్పండి. ఏమన్నా పురాణాల్లో వేదాల్లో అగ్గిపెట్టినా దీపారాధన నకుర్యాత్ అని చెప్పారా మీకు? ఆనాడు అగ్గిపెట్టుందా? అంచేత ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు చెప్పేవాడు మాటలు ఏమి వినకండి. భక్తి శ్రద్ధ ముఖ్యం. అంచేత దీపారాధన చెయ్యాలి. దీపారాధన అయ్యాక ఆ మూడు వర్తులతో ఆ మంగళకరమైన దీపాన్ని చూపిస్తే ఆ స్వామివారు అనుగ్రహిస్తాడు. ఏ ఉపచారములు లేవనుకోండి మన దగ్గర, ఏమీ లేని వాడికి మూడు చెప్పారు, ఈ మూడు చేస్తే మొత్తం పూజ చేసినట్టే. 16 ఉపచారములలో మొట్టమొదటి ఏమని చెప్పాం, ధ్యానం, ఆవాహనం, సింహాసనం, ఆచమనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, ఆభరణం, కంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, హారతి అంటే నేరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ. వీటితో ఈ షోడశ పూజలు పూర్తవుతున్నాయి మీకు, అవునా? ప్రధాన అర్చనలు ఇవి. ఈ 16 చెయ్యడం కుదరదు అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి అన్నారు, చెప్పగలరా మీరు? కేవలం మూడే మూడు చేస్తే వాడికి పూజ అయిపోయినట్టే. ధూప, దీప, నైవేద్యాలు ఈ మూడు ఉంటే చాలు. అందుకే మీకు కూడా చెప్పేటప్పుడు క్లుప్తంగా ఏమని చెప్తారు, నిత్య ధూపదీప నైవేద్యాలు అంటున్నాం కానీ మిగతా 16 చెప్పామా? చెప్పట్లా. ఈ మూడు చేస్తే నిత్యర్చిన అర్చన అయిపోయినట్టు. ఇంకేం చేతకవు మనకి, మన వల్ల కాదు, టైం లేదు. అప్పుడు ఏం చేయమన్నారు, ముందు ధూప వెలిగించేయడం అంబికా దర్బార్ బతి, నెక్స్ట్ దీపం చూపించడం, నైవేద్యం పెట్టేయటం. ఈ మూడు చేసేస్తే వాడికి ఆ నిత్య అర్చన పూర్తయినట్టు. ఎక్కడున్న అడవిలో ఉన్నా సరే ఈ మూడు చేయగలిగితే చాలు. ఈ మూడు పెద్ద కష్టం కాదు, ఎందుకని రెండు అగరత్తులు పెట్టుకుపోతాం. రెండు అంటే రెండు వద్దన్నాను, మూడు అంటేడమన్నాను కదా, మూడు మళ్ళీ బయటకు వచ్చాక రెండే అంటారు ఏంటండి ఇందాక అని మళ్ళీ ఆ దుంప దించకండి. ఏదో మామూలుగా మాట వరుసగా అన్నమాట, కానీ శాస్త్రం మూడు. దీపారాధన కుదరదు, అప్పుడేం చెయ్యాలి? అందుకోసం ఇక్కడ మళ్ళీ చెబుతున్నారు విష్ణుమూర్తి గారు, దీపము అంటే ఈ దీపం వెలిగించకపోయిన తోట సూర్యుడి యొక్క తేజస్సు చూపించడం కూడా దీపమే. అందుకే ఏం చేస్తారు రైళ్లలో వాటిలో, సూర్యుడి యొక్క దీపాన్ని చూపించేస్తారు మనకి. చెప్పండి దేవ. కాబట్టి సూర్యుడి యొక్క కాంతిని చూపించడం కూడా అది మనకి దీపమే. ధూపం, దీపం, ఆపై నైవేద్యం. నైవేద్యానికి మీకు కూడా ఏ చిప్స్, చిప్స్ అంటే పొటాటో చిప్స్ కావు, మీకు కూడా వేయించేసిన బంగాళాదుంప చిప్స్ అని పుట్టుకొస్తారు. మనం నిజంగా జరిగింది, అందుకని మీకు మళ్ళీ ఇంత చేతస్థంగా చెప్పవలసి వస్తుంది. కలియుగ ప్రభావం ఇదో విచిత్రమైన కర్మలాగా పట్టుకుంటున్నాయి. చిప్స్ పెట్టండి అన్నాను గవుక్కుని, చిప్స్ అంటే పటీబెల్లం చిప్స్ అని చెప్పడం మర్చిపోయాట. బంగాళాదుంప చిప్స్ అని ఉన్నాయట, అవి వేయించి పట్టుకొచ్చేసింది ఎవరు తినడానికి రైల్లో, అవి పట్టుకొచ్చి నివేదన చేస్తానంటుంది. ఇంకా గతి లేనప్పుడు పెడతాం, కానీ అది శాస్త్ర విరుద్ధం కదా ఇవన్నీ. మీరు తినడానికి మీ నైవేద్యం, మీ పొట్ట పూజకి అది ఆత్మారామార్చనకి రాముడికి మాత్రం పటీబల్ల చిప్సో మటుకు అంత జీడిపప్పు బోడిపప్పు అదేదో కిస్మిస్ అంటారు చూడండి అవో అవి కొంచెం పట్టుకుపండి ఈ మూడు ఇచ్చేయండి, కుదిరితే 16 చెయ్యండి, ఈ ఉపచారములు చేయవలేను. ఇక ఈ భోజనానికి శ్రాద్ధమునులో భోజనమునకు పిలవదగిన బ్రాహ్మణోత్తములు తెలిపాడు. ఇందాక నేను చదివిన శ్లోకాలకి వివరం ఇంత ఉందన్నమాట. శ్లోకం ఏమో నామకే వస్తే ఇంత కనపడుతుంది, ఒక్క అక్షరానికి ఇంత భాష్యం ఉంది చూడండి. మరి ఈ భోజనంలోకి ఎవరెవరిని పిలవాలి? పంచాగ్నిహోత్రాలని అనుష్ఠానం చేసేవాడిని. పంచాగ్నిహోత్రాలని 5 అగ్నిహోత్రాలు ఉన్నాయి. ఈ 5 అగ్నిహోత్రాలని ఎవరు చేస్తారో వారిని భోజనాన్ని పిలవాలట. అంటే ఏమిటి? దక్షిణాగ్ని, మొదట అగ్ని ఏమిటి? దక్షిణాగ్ని. రెండవది గార్హపత్యాగ్ని, మూడవది ఆహవనీయగ్ని, నాలుగవది సభ్యాగ్ని, 5వది అవసత్య. ఈ 5 అగ్నిని పంచాగ్నులు అంటారు. ఈ పంచాగ్నులు ఎలా చేయాలనేది మీరు గురుముఖత నేర్చుకోవాల్సిందే. ప్రస్తుతం మీకు పంచాగ్నులు అంటే ఏంటో చెబుతా ఉంటే, ఆ పంచాగ్నులు చేయాలని కోరుకుంటే అది పెద్ద గొడవ. గురువు గారికి బాగా వ్రతం ఉంది, వేదాలు చదివాక ఆఖరణ పూర్వం స్నానం చేయించి ఉపనయనం చేసి అయిన వాడికి ఎలా చేస్తారో అలాగో స్నానం చేయించి నెత్తి మీద అక్షతలు తల్లి ఓ ఛత్రం ఇచ్చేది చేస్తారు. ఇప్పుడు అది పోయి అవన్నీ పోయి స్నాతకోత్సవం అంటే కాన్వొకేషన్ అనే పేరు పెట్టి యూనివర్సిటీలో ఆ సర్టిఫికెట్ మడత పెట్టి నెత్తి మీద పెడుతున్నారు టోపీ కోటును. ఇది స్నాతక వ్రతం కాదు, ఇది భూతక వ్రతం, పూటక వ్రతం అనేది ఉత్తి భూతిది. ఇది స్నాతక వ్రతం ఏంటి? చక్కగా పవిత్రంగా నెత్తి మీద స్నానం చేయించి మంత్రాక్షతలు చల్లి ఆ యొక్క యజ్ఞ జలం చల్లి అప్పుడు వాడు నెత్తి మీద పెట్టాలి, అది స్నాతక వ్రతం అంటే. మరి ఏమిటిది? పేరు ఏదైనా పెట్టేసుకుంటారులేండి, వాళ్ళు అందరూ అలాగే పెట్టుకుంటారు. పరిశుద్ధ అంటే ఆ మాట వింటేనే హడులు ఎత్తిపోట్ల మనకి, మన పేరును వాళ్ళు కొట్టేలో కొంతమంది వాళ్ళు అలాగే. ఇది స్నాతక వ్రతం అనేది యూనివర్సిటీ వాళ్ళు తగలబెట్టిన గొప్ప విశేషం అన్నమాట. స్నాతకము అంటే ఈ స్నాన వ్రతం అంటే వేదములు బాగా చదువుకున్న వాడికి మంత్రపూర్వకంగా చేసే ఒకనొక ప్రక్రియ. అప్పటితో పూర్వం ఏం చేసేవారు? వేదాలక పట్టా ఇస్తారనమాట. ఈ పట్టా పుచ్చుకొని నువ్వు ఆరితేరేవు అని మంత్రపూర్వకంగా ఇవ్వాలి యజ్ఞ జలాన్ని చల్లి. ఇక ఋగ్వేదంలో చతుష్క వర్ణ అని పేరు కలిగిన 3 రుక్కులు ఉన్నాయి. లేదా ఎందుకంటే అన్ని వేదాలు ఎవరు చదువుకోలేకపోవచ్చు. కలియుగంలో ప్రతివాడు వేదాలు చదువుకున్నవాడినే భక్తగా పిలవాలంటే ఎక్కడ దొరుకుతారు? యుగ ప్రభావం అది. అందుకని కనీసం 3 రుక్కులు, 3 రుక్కులు చాలంటున్నాడు. యజుర్వేదంలో బ్రహ్మమేతుమాం అనే 3 వాక్యాలు కానీ చదువుకున్నవాడిని కూడా పిలవచ్చు. ఇంకా షడంగాలు చదువుకున్నవాడిని భక్తగా పిలవాలట. షడంగాలు అంటే శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు. అయ్యే బాబు హే, మాకు ఇవన్నీ ఎందుకండి? ఈ శిక్ష ఏమిటండి అని మనకు భయం. అందులో శిక్ష అనే శాస్త్రం ఉంది, చాలా కష్టపడి చదవాలి. వ్యాకరణం, సరే వ్యాకరణం చదువుకునేవాళ్ళు వీళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు దొరుకుతున్నారు. జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఒకటి వస్తే ఒకటి రావు. ఈ వచ్చినవి కూడా ఎంతమంది వాళ్ళ జ్యోతిష శాస్త్రవేత్తలకి సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పగలరు చెప్పండి? మీరు ఒకసారి అడగండి. మీరు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏమండి మీరు జ్యోతిషం చెబుతుంది ఈ శ్లోకంలో అక్షరానికి అక్షరానికి తాత్పర్యం చెప్పండి అని అడగండి ఒకసారి, బయటపడుతుంది బండారం. అంచేత సంస్కృతం కంప్లీట్గా చదువుకునే వాళ్ళు ఉండరు కాబట్టి ఏ శాస్త్రంలో సంపూర్ణ ప్రావీణ్యం కలియుగంలో ఉండదు. ఉండదు కాబట్టి కనీసం కొంచెం ఉన్నవాళ్ళలో గట్టివాడిని అడగండి అంతే, ఏం చేస్తాం? పూర్వంలాగా సంపూర్ణ విద్యావేత్తలు దొరకరు. అలా లేదని శ్రాద్ధం మానమండల్లా ఉన్నంతలో బాగా చేసుకోవచ్చు. ఇక మీరు గుర్తుపెట్టుకోండి, వేదాధ్యయనాదులు చేయకపోయినా శ్రాద్ధానికి భక్తులుగా బాగా పనికొచ్చేవాళ్ళు ఎవరు అంటే, శివాలయంలో అర్చన చేసే అర్చకులు భక్తగా వస్తే పితృదేవతలకు ఆనందం కలుగుతుందట. వాళ్ళు చదువుకోకపోయినా పర్వాలేదు, చదువుకున్నా పర్వాలా, రోజు అర్చన చేస్తారుగా శివుడికి. అంచేత వాళ్ళు కూడా అర్చన చేయటం వల్ల సాక్షాత్తు శివుడు అయిపోతారట. అంచేత శివుడి ఆలయములు అర్చన చేసేవాడు గనక భక్తగా వచ్చి కూర్చుంటే ఇంకా అతనికి ఏమి రాకపోయినా అన్నం పెట్టేసి భోజనం పెట్టేసి పంపించేయమని శాస్త్రం అంట. అదొక అదృష్టం. ఇంకా వేదశాస్త్రాలలో బాగా ఆరితేరినటువంటి వాడు, సత్రయాగం చేసినవాడు, ప్రసిద్ధ కులంలో పుట్టినవాడు, పురాణాలు ధర్మాలు తెలిసినవాడు, బ్రహ్మజ్ఞాని, ధర్మశాస్త్రం ఎరిగినవాడు,
సాధ్యాయం చదువుకున్నవాడు శివభక్తుడు, మళ్ళీ చెప్తున్నాడండి ఇక్కడ శివభక్తుడు అని. ఎందుకంటే ఆ శ్లోకం నేను చెబుతున్నాను ఇప్పుడు, మళ్ళీ మీకు అందులో డౌట్ లేదు. ఇక్కడ శివభక్త పితృవర 9వ శ్లోకంలో చెప్పారు. అందుకని శివభక్తుడైన వాడు, అటువంటి వాడు ఖచ్చితంగా పనికొస్తాడు. పితృభక్తుడు తండ్రిని ప్రేమతో చూసేవాడు కూడా భక్తగా పనికొస్తాడు. సూర్యభక్తుడు నవగ్రహాల్లో సూర్యుడికి భక్తితో పూజ చేసేవాడు పనికొస్తాడు అన్నమాట. తర్వాత విష్ణుభక్తుడు, అతడు కూడా పనికొస్తాడు. బ్రహ్మతత్వం ఎరిగినవాడు, సరే ఇది కొంచెం కష్టం, బ్రహ్మతత్వం ఎరగడం అంటే అది అంత తేలికేం కాదు, చెప్పినంత కబుర్లు కాదు. ఆ బ్రహ్మతత్వం ఎరిగినవాడు, ఆపై యోగ విత్తు యోగ జ్ఞాన సంపన్నుడు. ఇప్పుడు ఇవాళ యోగ శాస్త్రం చదివేశామని మీకు చాలామంది కబుర్లు చెప్పేస్తారు. వీళ్ళందరికీ యోగం గురించి ఏం తెలియదు, ఊరికే నామకే వస్తే ఊరికే ప్రాణాయామం చేయటం అల్లా ఇల్లా అని రెండుసార్లు ముక్కు మూసేసుకుని వాడు ఎవడికి వాడే కలియుగమందున్న ఎవడు చూసినా పరమ గురువులే తందానా అని ఒకప్పుడు ఒక గేయం రాశానండి. కలియుగంలో ఎవడికి వాడి 2 రోజులు నా పురాణం రాక 3వ రోజు వీడు మళ్ళీ ఇంకో ప్రాక్టీస్ పెడతాడు, ఇవన్నో 2 చెప్పి నేనే గురువుని అంటాడు. మళ్ళీ వాడి దగ్గర ఉన్నవాడు ఈ ముగ్గురులో ఇద్దరు పక్కకి తీసుకెళ్ళి వాడో కుంపటి పెడుతున్నాడు, ఇదో పెద్ద సమస్య. సరే మొత్తం మీద ఇప్పుడు యోగ విద్యని సంపూర్ణంగా ఎరిగిన వాడు లేడు. అలా ఉన్నవాడు కనుక భక్తగా దొరికితే అదొక యోగం. ఇంకా శాంతస్వరూపుడు, శాంతమా? శాంతం గురించినటువంటి నేను చెప్పిన మీకు 50 సార్లు 100 సార్లు చెప్పిన కథ ఉంది కదా, కోపం జయించితిని అనే కథ. ఆ కథను గుర్తుపెట్టుకోండి. ఆ కోపాన్ని ఎవడు జయించాడో వాడు దొరికాడా, ఇక మీ అదృష్టం అనమాట. తద్దినం పెట్టడానికి వచ్చిన దగ్గర నుంచి ముఠముఠముఠముఠలాడిపోతాడండి, ఇదేంటో తెలీదు, ఏంటది అదే అలా పెట్టి అలా పెట్టాను అరుస్తూనే ఉంటారు కొంతమంది, అదేం విచిత్రమో. అటువంటి వాడు పనికిరాడు పమ్మన్నారు. మరి ఏం చేస్తాం? ఆత్మయోగం ఎరిగిన వాడు, మంచి శీలం కలిగిన వాడు, దౌహిత్రుడు, తన భార్యకు తండ్రి, తన గురువు, తన కులం వారిలో పెద్ద, వీరినే మనం సభాపతి అని కూడా అంటాం. వీళ్ళు భక్తులుగా మనం పిలవడానికి పనికొస్తారు. మనం భోజనానికి శ్రాద్ధానికి వీరిని పిలవచ్చును. ఇంకా ఋత్విక్, ధర్మశాస్త్రాన్ని బోధించగలిగేవాడు, సోమయాజి, యజ్ఞం చేసినవాడు, వ్యాకరణ తత్వం ఎరిగినటువంటి వాడు, సోమపానం చేసినవాడు, యజ్ఞం చేశాక అందులో సోమరసం అని ఒక రసం ఉంటుంది, ఆ రసం తాగిన వాడిని సోమపాన్ అంటారు. ఆయన్ని కూడా మనం పిలవచ్చు. మీమాంస శాస్త్రం తెలిసినటువంటి వాడిని పిలవచ్చును. ఇక ఆపై శాస్త్రాన్ని చక్కగా చర్చించి దాని అర్థాన్ని లోకంలో వివరించగలిగే గొప్ప పండితుడు ఎవడైతే ఉంటాడో ఆ పండితుడిని తప్పనిసరిగా భోజనానికి భక్తగా పిలవచ్చు. వస్తే రారు వాడు, నాకోటి వాడిని భక్తుగా రమ్మంటే వస్తాడా? 1000 రూపాయలు ఇచ్చిన రాడు. ఎంచేత? 1 లక్ష రూపాయలు ఇచ్చిన రాడు. కిరీటానికి 1/2 కేజీ బంగారం నేనే ఇస్తా ఉన్న రాడు. భక్తగా ఒకసారి వెడితే వాడు దానికి చేసుకోవాల్సిన ప్రాయశ్చిత్తం చాలా కష్టం. అంచేత అది మామూలు మాటలు కాదు. అందుకని అలాంటి ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని తపశ్శక్తిని ధారపోయాలని ఓపికన్నవాడు ఎడతాడు. మాదిరివాడు తొందరపడి వెళ్ళడు కదా. మరి దానికోసం ఏం చేశారంటే మన వాళ్ళు ప్రత్యేకంగా భోక్తృత్వం అనే కార్యక్రమం పెట్టి వారి రోజు కాసేపు గాయత్రి చేయమన్నారు. ఆ గాయత్రి చేసుకుంటూ వాళ్ళు ఇలాగే శివాలయానికి అర్చనలు అవి చేసుకుంటూ ఆ భక్తితో శ్రద్ధతో ధనమం నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసుకుని ఈ దోషాలు తొలగించుకుని మళ్ళీ తపస్సంపూర్ణులు అవుతూ ఉంటారనమాట. ఎవరో ఒకళ్ళు చెయ్యాలి, చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం వారికి చెప్పారనమాట. ఇంకా బ్రహ్మచారిని భగవద్భక్తుణ్ణి పిలవాలి. బ్రహ్మచారిని కూడా భక్తిగా పిలవాలి కదా. మరి ఒక బ్రహ్మచారి ఉండాలి, ఒక కుటుంబుడు కూడా ఉండాలి కదా. అందులో బ్రహ్మచారి ఎలా ఉండాలి అంటే బ్రహ్మచారి యొక్క లక్షణం బ్రహ్మ జ్ఞానంలో ఆనందం పొందేవాడు, ఆపై భగవంతుని యొక్క భక్తుడై ఉండాలి. జ్ఞానం గురించి ఆలోచించే వాళ్ళకు భక్తి ఉండదు, అది పెద్ద సమస్య. విగ్రహారాధన అవి చెయ్యరు చాలామంది. అసలు దేవుడు అంటే దెయ్యం ఏమిటి, ఈ విగ్రహాలలో ఉన్నాడా, గుడులలో ఉన్నాడా, అంతా మనలోనే ఉందని మెట్టవేదాంతం చదివేవాళ్ళు ఉంటారు. అది వెర్రి మాట. దేవుడు సర్వాంతర్యమే, కానీ ఎందుకు ఆలయం కట్టాడు భగవంతుడు? ఏమి వేడాకోవడానికి సరదా కోసం పెట్టలా. భగవంతుడు ఏమి చేసినా దాని వెనకాతలో ఒక అంతరార్థం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సర్వాంతర్యామినే మంత్రశక్తితో విగ్రహమునందు ఆవాహన చేసి ఆ కార్యక్రమం చెయ్యాలి. అది చెయ్యమని సాక్షాత్ భగవంతుడే నేను విగ్రహ రూపంలో ఉంటాను, అంతర్యామిగాను ఉంటానని చెప్పాడు. కాబట్టి బ్రహ్మజ్ఞానంతో ఉండే బ్రహ్మచారి ఇటు విగ్రహారాధన దైవభక్తి ఆసక్తి కూడా కలిగి ఉన్నవాడైతేనే భక్తగా పనికొస్తాడు. ఈ విగ్రహారాధన మీద ద్వేషం కలిగిన వాడు ఎవడూ కూడా భక్తగా పనికిరాడు. ఏ శ్రాద్ధంలో భోజనం చేస్తారో మహాత్ములు, అటువంటి శ్రాద్ధం పరమార్థ ఫలితం ఇస్తుందట. ముఖ్యంగా యోగులు కనుక, యతులు, సన్యాసులు, పరివ్రాజకులు భక్తగా ఒక్కడొచ్చాడా, అయ్యా భక్తవ్యమే వేరన్నారు. అందుకే ఎదురు చూసేవారట. సాక్షాత్తు ఆది శంకరాచార్యులు వారు దేశ పర్యటన చేస్తూ ఉన్నప్పుడు మండల మిశ్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ వంశాన్ని మిశ్రే వంశం అంటారు. ఇప్పటికి కూడా మిశ్రా లేరు మనకి. ఇంత పూర్వం వసుధా మిశ్రే, ఆ మిశ్రే మిశ్రే, వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు, ఆ మండల మిశ్రుడు వంశం వాళ్ళు అనమాట. ఇంటి చివర మిశ్రే అని వస్తుంది వాళ్ళకి. గొప్ప పండిత వంశం, అది ఒకప్పుడు వేద పండిత వంశం. సరే కలియుగంలో వేద పండిత వంశంలో కాస్త బోధ పండిత వంశాలు అయిపోతున్నాయి అనుకోండి, వేరే విషయం. ఆ వేద పండితులైనటువంటి వాళ్ళల్లో కూడా మండల మిశ్రుడు లాంటి వాడు ఎవడు లేడు. ఆయన ఇంట్లో శ్రాద్ధం పెడుతూ శ్రాద్ధంలో భక్తులుగా జైమిని మహర్షిని వ్యాసుణ్ణి పిలిచేట, దాన్ని బట్టి ఆలోచించండి. వ్యాసుడు బ్రహ్మచారి, జైమిని బ్రహ్మచారి, కానీ ఒక బ్రహ్మచారి ఒక కుటుంబీకుడు కూడా ఉండాలిగా. వ్యాసుణ్ణి ఎందుకు పిలిచాడు? వ్యాసుడు తన దివ్యశక్తితో సంతానం ఇచ్చాడుగా మరి సత్యవతి యొక్క కొడుకులకి, ఆ చచ్చిపోయినటువంటి విచిత్రవీరుడి పెళ్ళాలి అంబికకి అంబాలికకి. ఆ కారణం చేత పెళ్లి కాని కుటుంబీకుడు పనికొస్తాడు కాబట్టి ఆ వ్యాసుణ్ణి జైమిని ఇద్దరిని కూర్చోబెట్టాట భక్తులుగా. ఆ టైంలో మన శంకరాచార్యుల వారు గుమ్మం తలుపు తట్టాడు, తలుపు వేసింది. శ్రాద్ధం టైంలో ఎవరిని లోపలికి రానివ్వకూడదు, చూడకూడదు అది. అలాగే నైవేద్యం పెట్టేప్పుడు కూడా కత్తిరి వేసేస్తాం చూసారా, అప్పుడు ఇలా తొంగి చూసిన వస్తే వాడి మహాపాపం, లోపలికి తొంగి చూస్తా నైవేద్యాన్ని, అది దోషం. అందుకే తలుపు వేసేసాడు ఆయన. ఈయన తలుపు తట్టి లోపల తద్దినం జరుగుతుందని తెలుసు కాబట్టి టింగర్ తన మహిమతో లోపలికి వెళ్ళిపోయాట. తలుపు వేసినా వెళ్ళిపోగలరు ఆయన, ఆయనకేంటి శంకరాచార్యుల వారికి. లోపలికి వెళ్ళిపోతే ఆయన గొళ్ళు మండింది, శ్రాద్ధం టైంలో వస్తావా అన్నట్ట, చెడబడ తిట్టాట, నియమాలు తెలియవని. నేను ఎత్తినయ్యా అన్నాడు ఆయన, నాకు ఈ నియమాలు పరికిరావు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను నేను. అప్పుడు వ్యాసుడు వచ్చినవాడు సంగతి నీకు తెలియదులే, ఆయన్ని కూడా ఇంకో భక్తగా పక్కన పెట్టు అన్నట్ట. చచ్చినట్టు వ్యాసుడు చెప్పాక ఏం చేస్తారు, భోజనం పెట్టారు. భోజనం నేను తిన్నన్నాడు, వడ్డించాక తినకపోతే ఇప్పుడు ఆ పితృ శ్రాద్ధం అంతా నాశనం అయిపోతుంది తెలుసా మీకు. భక్త వచ్చి కూర్చుని నేను భోజనం చేయను లేచిపోతే ఆ యజ్ఞం నాశనం అయిపోయినట్టే, శ్రాద్ధం పాడైనట్టే. అందుకని అయ్యా తీరా రాకపోతే రాకపోయారు, వచ్చి కూర్చుని అన్నం వడ్డించాక నేను తిన్నంటే ఎలాగా అన్నట్ట. తినను అంటే తినను అని కాదు, నా కోరిక తీరిస్తే తింటాను. ఏమిటది, నువ్వు నాతో వాదోపవాదం చెయ్యాలి, నువ్వు అద్వైతాన్ని వ్యతిరేకిస్తున్నావట, నేను అద్వైతవేత్తని, అద్వైతం గొప్పదని వాదిస్తాను నీతో. ఆ వాదన నాతో చేయడానికి నువ్వు ఒప్పుకుంటే నేను అన్నం తింటానన్నట్ట. ఓకే అన్నాడు ఆయన. మరి మధ్యవర్తులు ఎవరు, జైమిని వ్యాసుడు ఇద్దరు కూర్చుంటా ఉన్నారట. కాదు వాళ్ళు కాదు, మళ్ళీ వాళ్ళే, మీ ఆవిడ శారద, మండల మిశ్రుడు భార్య పేరు శారద, అది ఆవిడని కూర్చోబెట్టున్నారు. ఎంత గొప్ప విషయం అండి అది. వ్యాసుడు జైమిని ఈ శంకరాచార్యులు ముగ్గురు కలిసి వాదానికి మధ్యవర్తిగా మన ఆడవాళ్ళని అవమానించారు అది అంటారు పిచ్చవాగుడి. మండల మిశ్రుడి భార్య శారదాదేవి అన్ని వేదాలు సమస్తం చదువుకున్న పండితురాలు, ఆవిడ పెట్టారు మధ్యవర్తిగా. అక్కడ కూడా ఏం పక్షపాతం లేదు. ఆవిడ పెట్టడం ఏమిటి, పెళ్ళం ఎప్పుడు మొగుడు పార్టీ ఉంటుందంటారు. కానీ మండల మిశ్రుడు వాదిస్తున్నాడు శంకరాచార్యులతో, మధ్యవర్తిగా మండల మిశ్రుడి భార్యను పెట్టారంటే ఆవిడ మీద వీళ్ళకి ఎంత నమ్మకమో చూడండి. మరి ఆ తర్వాత వాదోపవాదానికి పెక్ష పెడతానన్నాక ఆయన ఫోన్ చేశాడు. వాదంలో చివరికి మండల మిశ్రుడు ఓడిపోయాడు, ఆయనే శిష్యుడైపోయాడు. చివరికి మరి సన్యాసం తీసుకున్నాడు, శంకరాచార్యులు శిష్యుడైపోయాడు. శంకర అద్వైత లోకంలో వ్యాపించింది. శంకరుడు అంటే శివుడు, వ్యాసుడు అంటే విష్ణువు, శివకేశవులాడని ఒక గొప్ప నాటకం అది. ఎందుకు చెబుతున్నామంటే శ్రాద్ధములో అలాంటి యతులు సన్యాసులు భక్తులుగా రావడం మహాయోగము. ఆనాటి శంకరాచార్యులు వారు స్థాపించిన మఠం కొన్ని వేల సంవత్సరాల క్రితం, 25-3 వేల సంవత్సరాల చరిత్ర ఉంది కంచిపీఠానికి. అటువంటి పీఠంలో ఇవాడ ఒక దౌర్భాగ్యురాలు దాంట్లో వేలు పెట్టి తన కసి కొద్దీ, ఇంతకీ అక్కడ జరిగిన చిన్న విషయం కోసం అంత కసి. ఆయన ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాడు కొన్ని కోట్లు పెట్టి. ఆ స్థలం నాకేమని ఆ శశికళ అడిగింది, అడిగితే నేను ఇవ్వడం. ఆయన ఒక మాట అన్నట్ట, పెళ్ళాం బిడ్డలు అదే పెళ్లి పెటాకులు లేవు, సంతానం లేదు, ఆవిడకి ఎందుకమ్మా ఇది, ప్రజలకు ఉపయోగపడుతుంది హాస్పిటల్ అన్నట్ట.
అది మోసారు ఎవరో అంతే కసి పెట్టుకుంది. దీని దుంప దగ్గ దానికి కసి వచ్చిందంటే ఆ కరుణానిధి లెక్కలేదు, ఈ జయేంద్ర సరస్వతి లెక్కలేదు. పాపం చేసేవాళ్ళకి పాపం పండాలి. ఎన్నో పాపాలు చేయగా 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 కదా రావణాసురుడు సర్వనాశనం అయ్యాడు, మరెన్నో పాపాలు చేశాక కదా దుర్యోధనాదులు నశించారు. ఇలాగే పాపం పండుతుంది. ఒళ్ళంతా పుళ్ళు పడి రోగాలతో కుష్ఠాది రోగాలతో తీసుకు తీసుకు తెచ్చే రోగం వస్తుంది. ఇది నా వాక్యం కాదు, భగవంతుడు నా నోటి వంటి పలికిస్తున్నాడు. ఆ పీఠం అటువంటి పీఠం, శంకర పీఠం అంటే అటువంటి పీఠాన్ని ఏదో స్వల్పలాభాల కోసం లాక్కోవడమా? శరీరం గగురు పొడుస్తోంది. ఇలా లాక్కుంటూ ఉంటే మనం కూడా దాని మీద ఒక్క పట్టింపు పట్టించుకోకుండా ఎవడికి వాడే ఆయన బయటికి రావాలి, ఆ పీఠం కళకళలాడాలని మీరు రోజు లలితా సహస్రనామం చదివి ప్రార్థన చేయండి. చెయ్యకపోతే ఈ దేశంలో ఉన్న పాపానికి మనం కూడా నరకానికి వెడతాం.